ಹರಿನಾರಾಯಣ ಗೋವಿಂದ ಭಕ್ತಪರಾಯಣ ಗೋವಿಂದ ಹರಿನಾರಾಯಣ ಭಕ್ತಪರಾಯಣ ಗೋವಿಂದ ಪಾವನ ನಾಮ ಗೋವಿಂದ ಪಾಪ ವಿರಾಮ ಗೋವಿಂದ ಅನುಕೊಂಡು ಹೇಳಿರು ವೇಳೆ అలా వెళ్ళి సరిగ్గా జగన్నాథపురానికి ఒక 100 ధనుస్సుల దూరంలో ఆగారు. అక్కడ నీలపర్వతం కనపడింది. బంగారం వంటి ఇసుకతో నిండిపోయిన కొండ కనపడింది. దానికి వెళ్ళి కొంచెం దూరంలో శివుడు ఉన్నాడు. ఆ శివుడికి దక్షిణంగా ఓ పెద్ద గంధం చెట్టు ఉన్నది. ఆ ప్రాంతం ఘుమ ఘుమ ఘుమలాడిపోతుంది ఆ గంధం చెట్టు వల్ల. వెంటనే నారదుడు ఏమన్నాడు తెలుసా, ఆ గంధం చెట్టు దగ్గర భవిష్యత్తులో నువ్వు 1000 అశ్వమేధ యాగములు చేస్తావు, ఒకటి రెండు కాదట, 1000 అశ్వమేధ యాగములు చేస్తావు. నువ్వు ఈలోపు ఆ ప్రాంతం దగ్గరికి వెళ్ళి ఆ జగన్నాథస్వామి అదృశ్యమైపోయినటువంటి క్షేత్రానికి దగ్గరలో బోయవాళ్ల పల్లె ఉంది, అక్కడ విడిది చెయ్యి. నేను వచ్చేదాకా తొందరపడి ఏ పని చేయకు, నేను ఒక్క 5 రోజులు ఇక్కడే ఉండి ఇక్కడ జ్యోతిస్వరూపుడు అనంతుడైన నరసింహుణ్ణి ఆరాధిస్తాను. ఇది నరసింహక్షేత్రం మొదటని చెప్పాం కదా మనం, అక్కడ నరసింహుడు ఉన్నాడని ఇదివరలో కూడా చెప్పాను మీకు ప్రారంభంలో. నరసింహుణ్ణి భక్తితో ఆరాధిస్తాను, ఈ మధ్యన ఆయన ఎవరికీ కనబడటం లేదు, నేను ఇక్కడ ఒక 5 రోజులు ఆయన ఆరాధించి తర్వాత నీ దగ్గరకు వస్తాను, వచ్చాక మన కర్తవ్యం ఏమిటో నిర్దేశిస్తాను. ఈలోపు నువ్వు అక్కడ కూర్చుని హాయిగా స్నానాలు చెయ్యి, పానములు చెయ్యి, అన్నపానాదులన్నీ సేకరించు, తొందరపడి ఎటు వెళ్ళకు సుమా అని రాజుగారిని ఒక చోట అట్టే పెట్టి, ఏది ఆ విశ్వావసుడనే బోయవాడి పల్లె దగ్గర అట్టే పెట్టి ఈయన నారదుడు 5 రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో నరసింహుణ్ణి ఆరాధించాడు. అప్పుడు నరసింహస్వామి నారదునికి ప్రత్యక్షమై, విశ్వకర్మ కుమారుడు నీ దగ్గరకు వస్తాడు, విశ్వకర్మ కుమారుడి ద్వారా ఈ రాజుగారిని ఒక అపూర్వమైన నృసింహ విగ్రహం ముందు చేయించమను, ఆ నరసింహస్వామిని ప్రతిష్ఠించాక జగన్నాథ విగ్రహం వచ్చేందుకు మార్గం చూపిస్తానన్నాడు ఆయన. వెంటనే విశ్వకర్మ కుమారుడు నారదునితో పాటుగా ఇంద్రజుమ్మునుడి దగ్గరకు వచ్చాడు. అప్పుడు ఇంద్రజుమ్మునుడు ఆయన చూడగానే, నువ్వెవరో నాకు చెప్పక్కర్లేదు, ఈ క్షేత్రానికి వచ్చాక నాకు దివ్య దృష్టి లభించింది, దాన్ని బట్టే నరసింహుడు నారదునికి ప్రత్యక్షం అయ్యాడని, విశ్వకర్మ కుమారుడివైన నిన్ను నారదునికి ఇచ్చాడని, నీ ద్వారా నృసింహ విగ్రహాన్ని నిర్మాణం చేయించి ప్రతిష్ఠించమని చెప్పిన విషయం నాకు అర్థమైపోయింది. నశిల్పే త్వం హి సామాన్య శిల్పశాస్త్ర ప్రణేతృక కథితో నారదేనేవ త్వష్టుః పుత్రో మహాయశః. నారదుడు చెప్పగా నువ్వు ఇక్కడికి వచ్చావు, నృసింహుడు పంపగా వచ్చావు, నువ్వు సామాన్యుడివి కాదు, సాక్షాత్తు విశ్వకర్మ పుత్రుడివి. విశ్వకర్మ అంటే దేవశిల్పి, పైగా దేవశిల్పి అయిన విశ్వకర్మ కూడా విష్ణువు యొక్క ఒక అవతారమే. విష్ణుమూర్తి యొక్క అవతారాల్లో విశ్వకర్మ కూడా ఒక అవతారం, అందుకే ఆయన అన్ని గొప్ప పనులు చేయగలుగుతున్నాడు, విష్ణువు యొక్క అంశ. నువ్విక్కడ ఈ నిర్జనారణ్యంలో నీకు తోచిన ఒక శిలతో నరసింహస్వామి విగ్రహం తయారు చేయించు, దాని ముందు ప్రతిష్ఠిద్దాం అనగానే ఆయన వారం రోజులు శ్రమించి తన శక్తినంతా కేంద్రీకరించి నరసింహ నామస్మరణం చేసుకుంటూ నరసింహస్వామి విగ్రహం తయారు చేశాడు. ఆ విగ్రహం అన్నమాట ఇప్పుడు ఇప్పటికి కూడా మనకి అక్కడ వటవృక్షం దగ్గర ఉంటుంది. అక్కడ మర్రి చెట్టు ఉందని చెప్పాను కదా మీకు, అవి మర్చిపోకూడదు, ఓ రోజు గడిస్తే మళ్ళీ పాతది మర్చిపోకూడదు. ఇప్పటికీ మర్రి చెట్టు అక్కడ ఉన్నది జగన్నాథపురంలో. ఆ మర్రి చెట్టు యొక్క ఒకవేపు నరసింహుడు, ఒకవేపు జగన్నాథుడు ఉంటాడు. ఇది కాక గుడిలో ఎలాగో జగన్నాథుడు, బలభద్రుడు, తర్వాత సుభద్ర ఉంటారు. కానీ మర్రి చెట్టు దగ్గర ఉన్న నరసింహుడిని తప్పక చూడాలి. మళ్ళీ ఆ మర్రి చెట్టు మూల అంటే కింద విఘ్నేశ్వరుడి విగ్రహం ఉంటుంది. ఈ మూడు చూడాలి, ముందు గణపతిని చూడాలి, నరసింహుణ్ణి చూడాలి, జగన్నాథుణ్ణి చూడాలి. ఆ నరసింహ విగ్రహం ఆనాడు విశ్వకర్మ గారి కుమారుడు స్వయంగా చెక్కాడట, అంత గొప్ప విగ్రహం. దానిని ఇంద్రకర్మ ఒక శుభముహూర్తంలో ప్రతిష్ఠించాడు. అది ప్రతిష్ఠిస్తున్నంతసేపు పరమ సుగంధం, అక్కడ మంచి వాసన వచ్చిందట, మామూలు వాసన కాదు, మహాద్భుత సువాసన. ఆ వాసనకి చుట్టుపక్కల వాళ్ళంతా పరవశించిపోయారు. కారణం, నరసింహుణ్ణి ప్రతిష్ఠిస్తూ ఉంటే వైకుంఠంలో ఉన్న పారిజాత పుష్పాలు తీసుకుని అక్కడికి గరుత్మంతుడు వచ్చాడు. వైకుంఠంలోని పారిజాత పుష్పాలు, వైకుంఠంలో కూడా పారిజాతాలు ఉంటాయండి. మీరు గజేంద్రమోక్షంలో వెళ్ళా, అలా వైకుంఠపురంబులో నగరిలో ఆ మూల సౌధంబుదాపల మందార వనాంతరామృత సరఃప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంక రమా వినోదియ గుణాపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహి పాహియన కుయ్యాలించి సంరంపియై. తెలుగులో అలా అంటే వెరీ ఫెమిలియర్, ఫేమస్ అని అర్థం. అలా అంటే ఏమిటి? ప్రసిద్ధికెక్కిన. వైకుంఠపురంబులో, వైకుంఠపురంలో జగత్ప్రసిద్ధికెక్కిన, మహాప్రసిద్ధికెక్కినటువంటి వైకుంఠపురములో, ఈ వైకుంఠపురంలో ఒక నగరం ఉంది, క్యాపిటల్ సిటీ, రాజధాని. వైకుంఠం అనే దేశమునకు ఒక రాజధాని ఉన్నది. ఆ రాజధాని నగరములో ఆ మూల అంటే నైరుతి దిక్కులో సౌధంబు ఒక భవనం ఉన్నది. ఆ భవనమునకు దాపల వలపల అంటే కుడి, దాపల అంటే ఎడమ. కాబట్టి ఈ భవనమునకు ఎడమ వైపున ఏముంది? అక్కడ ఎడమ వైపున వైకుంఠపురం ఉంది, సుప్రసిద్ధికెక్కిన వైకుంఠపురం ఉంది. ఆ వైకుంఠపురానికి రాజధాని ఉంది, ఆ రాజధానిలో ఒక భవనం ఉంది. ఆ భవనమునకు ఎడమ వైపున మందారవన, మందారవనం ఉన్నది. మందారము అంటే కల్పవృక్షములలో ఒక జాతి అన్నమాట. మందారము, పారిజాతమునము, చందనము, హరిచందనము, ఇవన్నీ అద్భుతమైన కల్పవృక్షములు. అటువంటి కల్పవృక్షం అన్నమాట అది. ఈ మందార పారిజాతాది కల్పవృక్షములు అక్కడున్నాయి. ఆ కల్పవృక్షాలకి కాసేటటువంటి పువ్వులు మహాసువాసనతో ఉంటాయి, అద్భుతమైన పరిమళంతో ఉంటాయి. ఆ పరిమళాన్ని దేనితోటి పోల్చలేం, ఏ పెర్ఫ్యూము దానికి సాటి రాదనమాట. అలాంటి మందారవనము దగ్గర మధ్యలో అంతరంలో అంటే ఆ మధ్యలో సరఃప్రాంత అమృతసర అంట పైగా అది అమృతమయమైన ఒక సరస్సు ఉన్నది. మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టుకోండి, అక్కడ మందారవనం ఉన్నది, ఆ చెట్ల మధ్యలో ఒక చెరువు ఉంది. ఆ చెరువు ఏం చెరువు? ఈ డ్రైనేజీ నీళ్ళు, మామూలు భూలోకపు నీళ్ళు ఉన్నటువంటి ఈ నీటి కొలను కాదు. అందులో అమృతం ఉంటుందన్నమాట. ఆ సరస్సులో పూర్తిగా అమృతము నిండి ఉంటుంది. అందుకే ఆ చెరువు దగ్గర ఆడుకున్నవాడికి అప్పుడప్పుడు ఆ చెరువులోంచి ఇన్ని నీటి చుక్కలు నోట్లో పెడితే అవి నీళ్లు చుక్కలు కావు, అమృతం కనుక ఇక వాడికి జరామరణాలు ఉండవు. చక్కని అమృతపు సరస్సు అది. ఆ సరస్సుకి చుట్టూత ఏముంటుంది? గట్టు ఉంటుంది. చెరువుకి నాలుగు వైపులా గట్టు ఉండాలి కదా. అది మామూలు గట్టు కాదు, చంద్రకాంత శిలలతో ఏర్పాటు చెయ్యబడినటువంటి గట్టు అన్నమాట. మార్బుల్స్ అన్నమాట, అక్కడున్న మార్బుల్స్ అవి. ఆ చంద్రకాంత శిల వేదిక మీద ఉత్పల పర్యంక, మళ్ళీ అక్కడ రాళ్ళు అంటే రాళ్ళు, కటికి రాళ్ళు అయితే గుచ్చుకుంటే, ఇప్పుడు మీరందరూ రాళ్ళ మీద కూర్చోలేరుగా, పైన ఒక తివాచి వేచారు, ఆకుపచ్చ తివాచి. అక్కడ ఏం చేశారు? ఈ అమృత సరస్సు చుట్టూత మంచి మెత్తని కలువు పువ్వులు పరిచారు. ఉత్పలము అంటే కలువలు అనమాట. కలువు పువ్వులు పరుపులో పరిచారట. పర్యంకము అంటే మంచం లేక పరుపు. కలువు పువ్వుల పరుపు పరిచారు. ఆ పరుపు మీద ఆయన దర్జాగా కూర్చున్నాడు టీవీగా. పాదాల దగ్గర లక్ష్మీదేవి ఉంది. సరదా పుట్టింది దీనికి లక్ష్మీ అని ఇలా కొంగుచ్చుకున్నాడు. కొంగుచాటు మొగుడు ఆయన, అందుకని కొంగు పుచ్చుకున్నాడు. అలా పుచ్చుకున్నాడో లేదో చెవిలో పాహి పాహి, రక్షించు రక్షించు అంటున్న గజరాజు గారి మాటలు వినబడ్డాయి. పాపం 2 నిమిషాలు వాళ్ళ ఆవిడతో మాట్లాడే అవకాశం కూడా లేదనమాట. కనీసం మా విశ్వనాథుడైనా ఎప్పుడైనా కాసేపు భార్యతో మాట్లాడతాడేమో, కానీ విష్ణుమూర్తికి ఆ మాత్రం కూడా అవకాశం లేదు పాపం. ఎప్పుడు ఆర్గనైజేషన్సే. అందువల్ల విష్ణుమూర్తి గారు రువ్వన పాహి పాహి అనగానే అక్కడి నుంచి బయలుదేరాట. పోనీ బయలుదేరేవాడు వాళ్ళ ఆవిడ కొంగు వదిలేచ్చుగా, అది వదలకుండా పట్టుకులేకపోయాట. అదంతా మనకు అక్కర్లేదు, కానీ ఈ మందారం గురించి చెప్పాను. ఆ మందార పుష్పములు, ఆ కల్పవృక్షపు పుష్పములు గరుత్మంతుడు ఈ నరసింహస్వామి వారి ప్రతిష్టా సమయంలో నరసింహుణ్ణి పూజించడానికి తెచ్చాడు. తేవడంతో ఆ ప్రాంతమంతా ఘుమ ఘుమ మరి వాసనలతో నిండిపోయింది. ఆ వాసనలు పీల్చిన వాళ్ళు ఆనందపడిపోయారు, మత్తెక్కిపోయారు. అబ్బాబ్బ ఇక్కడ ఇలాగే ఉండిపోతే బాగుండు అనుకున్నారట. అసలు సువాసన వల్ల కొంత కడుపు నిండిపోతుందండో, ఆరోగ్యం వస్తుంది. అది ప్రాకృతికమైన సువాసన అంటే న్యాచురల్. మాట వరుసకు కూడా ఈ కెమికల్స్తో తయారు చేసిన అగరత్తులు కాదు, ఇవి పీలిస్తే ముక్కులు పోతాయి, రంపబడుతుంది, తుమ్ములు వస్తాయి, ఎలర్జీలు వస్తాయి. ఈ అగరత్తుల వల్ల ఎలర్జీ, ఆ వాసన వల్ల ఎనర్జీ వస్తుంది. దానికి దీనికి అంత తేడా ఉందన్నమాట. అప్పుడు అందరూ ఆనందపడుతూ ఉండగా ఆ సమయంలో స్వామివారు ఆ మూర్తిలోంచి స్వయంగా ప్రత్యక్షమై శంఖ చక్ర గదాపద్మాలతో చతుర్భుజాలతో శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై, ఈ నరసింహస్వామి విగ్రహం నాకు స్వయంభూ విగ్రహం వంటిదే, చెక్కడం ఈ విశ్వకర్మ గారి కొడుకు చెక్కినప్పటికీ నా మూర్తి ఇందులో ఉంటుంది, నా శక్తి ఇందులో ఉంటుంది, కలియుగాంతం వరకు ఇది ప్రత్యక్ష దైవం వంటిది, తమయంత తాము వెలిసిన విగ్రహములలో ఏ శక్తి ఉందో ఆ శక్తి ఇందులో కూడా ఉంటుంది, నన్ను పూజించండి, తరించండి, త్వరలో ఈ ఇంద్రజ్యుమునుడి ద్వారా నేను దారుమూర్తిగా మారతాను, ఈ క్షేత్రం జగత్ ప్రసిద్ధికి ఎక్కుతుంది అన్నాడు. అనగానే శ్రీదేవి భూదేవి కూడా అక్కడికి వచ్చారు. అప్పుడు ఇంద్రజ్యుమునుడు గొప్ప స్తోత్రం చేశాడండి. జ్ఞేయ జ్ఞేయో జ్ఞానగమ్యోపగమ్యో మాయాతీతః మానమేయః అనుమానాత్ కృత్నస్యాదిః కృత్నకర్తానుమంత పాతా హర్త విశ్వసాక్షిః విశ్వసాక్షిన్ నమస్తే. తే నమః, నీకోసం నమస్కరిస్తున్నాను. నీవెటువంటి వాడివి? విశ్వసాక్షిన్, ఈ జగత్తంతటికి సాక్షివి, అన్నిటినీ చూస్తావు. మాబోటి వాళ్ళం కొంత చూస్తే కొంత చూడలేము, ఇటు చూస్తే ఇటు చూడలేము, ఇటు చూస్తే ఇటు చూడలేము, అవునా? కానీ ఆయన అలా కాదట. ఈ ప్రపంచములో ఏ మూలకైనా ఆయన చూపు పెడుతుంది. చరాచర జగత్తులో ఏ మూల ఏమి జరిగినా నిరంతరం చూడగలిగే శక్తి ఉంది గనక పరమాత్ముణ్ణి విశ్వసాక్షి అన్నారు. ఆయనే నిజమైన సాక్షి. మనం ఊరికే సాక్షి అంటాం కానీ నిజంగా మనం చూడగలిగామన్నీ. మేము సాక్షులం అండి అంటారు, ఉట్టి అబద్ధం. ఏదో వాడు చెప్పన్నాడు, వీడు చెప్పేస్తారు అక్కడికి. కానీ స్వామి అలా కాదే. ఈ పూట ఫలానా వాడు ఇక్కడ ఉపన్యాసం విన్నాడు, ఆ వ్యక్తి అక్కడ అన్నం తిన్నాడు, ఈ వ్యక్తి పురాణం వింటున్న వాడిని పక్కన మధ్యలో లేచి వెళ్ళిపోదామని వెళ్ళిపోదాం అంటున్నాడు, ఇవన్నీ కనిపెట్టేస్తాడండి. అప్పుడు ఆయన ఏమంటాడు, రేపు యముడికి చెప్తాడనమాట, చూసావా ఆయన విందాం అనుకుంటుంటే ఈయన గిల్లి లాగేస్తున్నాడు అని కూడా చెబుతాడు. ఎక్కడ ఏం జరిగినా తెలిసిపోతాడండి ఆయనకి. మాయిదారు గొడవ విష్ణువుకి, ఎవడు వింటున్నాడు, ఎవడు లేస్తున్నాడు, ఎవడు పక్కవాడి గోకి లేచిపోదాం అంటున్నాడు, ఇవన్నీ ఎలా తెలుస్తాయంటే అందుకే ఆయన భగవంతుడు అన్నారు. అన్నీ చూడగలడు ఆయన, అందుకని ఆయన విశ్వసాక్షి. ఏది తెలుసుకోవాలో ఏది తెలుసుకోకూడదో అన్నీ ఆయనకే తెలుసు. అసలు తెలుసుకునేవాడు ఆయనే, తెలుసుకోదగిన వస్తువు ఆయనే, జ్ఞానము ఆయనే, జ్ఞానమును అందించేవాడు ఆయనే, ఆ జ్ఞానాన్ని 10 మందికి పంచేవాడు ఆయనే, మాయకు అతీతుడు ఆయనే, మాయ దగ్గర పెట్టుకునేవాడు ఆయన. ఆయన దగ్గర ఉన్న వైష్ణవ మాయని మాత్రం మనం ఎవరూ జయించలేము. సంపూర్ణముగా ఈ చరాచర జగత్తుని పుట్టించి పెంచి చివరికి తనలో లయం చేసుకునేవాడు ఆయన. అటువంటి నీకు నమస్కారం అని పరిపరి విధాలుగా ప్రార్థించగా నీకు మహాయోగ జాతకం కలుగుతుంది. నీ పేరు భూలోకంలో మారుమోగిపోతుంది. పద్మాకర్ గారు స్కాంద పురాణంలో నీ పేరు పదే పదే ఇంద్రజుమరుడు ఇంద్రజుమరుడు అని ఉచ్చరిస్తాడు. జగత్తు కూడా ఇంద్రజుమరుడు అని నేను తలుచుకుంటుంది. తద్వారా అందరూ తరిస్తారు అని వరం ఇచ్చాడు ఆయన. వైశాఖ మాసంలో గుర్తుపెట్టుకోండి, వైశాఖస్య చతుర్దశ్యాం శౌరివారే అనిలర్షకే ఆద్యావతారః సింహస్య ప్రదోష సమయే ద్విజాః. వైశాఖ మాసం చతుర్దశి, ఆ రోజు తిథి ఏమిటి? చతుర్దశి. శనివారం స్వాతి నక్షత్రం ఉంది. ఉదయకాలంలో అక్కడ నరసింహస్వామిని ప్రతిష్ఠించారు. పూరి జగన్నాథంలో నరసింహస్వామి అక్కడ అవతరించినటువంటి తిథి వైశాఖ చతుర్దశి. అది శనివారం. నక్షత్రం స్వాతి ఉందిట, అది కూడా ఉదయకాలం అట. ఉదయకాలంలో ప్రతిష్ఠించి సాయంత్రం వరకు ఏకధాటిగా అర్చన చేశారు. అందుకే అవకాశం ఉన్నవాళ్ళు వైశాఖ చతుర్దశి శుక్లపక్ష చతుర్దశి, కృష్ణపక్షం కాదు, శుక్లపక్ష చతుర్దశి నాడు అక్కడికి వెళ్ళండి. వారాలు కలిసిరావు అని వెళ్ళాల, ఒక్కోసారి వారం కలిసిరాదు. కానీ ఆనాడు శనివారం. ఉదాహరణకి ఆంజనేయుడు ఉన్నాడు వైశాఖే మాసి కృష్ణాయం, ఈయన శుక్లపక్షం అయితే ఆయన కృష్ణపక్షంలో, వైశాఖ మాసంలో దశమి నాడు శనివారం పుట్టాడు. కానీ ఇప్పుడు మళ్ళీ మనకు హనుమత్ జయంతి శనివారమే రాదుగా, ఒక్కోసారి గురువారం రావచ్చు, బుధవారం రావచ్చు, కానీ వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో దశమి ఉండాలి, తిథి ఉండాలి. సరిగ్గా మధ్యాహ్నం పుట్టాడు ఆయన. అందుకే మధ్యాహ్నానికి ఉన్న తిథినే హనుమత్ జయంతిగా పూర్వకాలంలో భావించారు. ఇప్పుడు కలియుగంలో చాలా మార్పులు వచ్చాయి, కానీ పూర్వం మధ్యాహ్నం పూట ఉంటేనే చేసేవారు. అలాగే స్వామివారికి ఉదయం పూట వైశాఖ చతుర్దశి, ఆ చతుర్దశి ఉదయం ఉన్నట్టయితే ఆనాడు పూరీ జగన్నాథ స్వామిని మనం ఇంట్లో కూర్చుని పూజించిన చాలు. దానివల్ల లాభం ఏమిటి? ఎండిపోయిన గడ్డికి ఒక్క అగ్గిపుల్ల గీసి నిప్పంటిస్తే ఏమవుతుంది? భగ 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 నిమిషంలో మండిపోతుంది, బూడిదైపోతుంది. గడ్డి కాలిపోవడానికి ఎక్కువ టైం పట్టదండో, అందుకే గడ్డి మంట అన్నారు. తాటాకు మంట, గడ్డి మంట ఎంతసేపు ఉంటుంది? విప్రుల అలుకయు తృణ హుతాశనంబు దీర్ఘమగునే అని నన్నయ్య గారు ఆదిపర్వంలో భారతంలో రాశారు. నిజమైన పండితుడికి వచ్చే కోపం ఎక్కువసేపు ఉండదు, అలా భగ్గున మండి ఆరిపోతాడు. అలాగే తృణహుతాశనంబు, గడ్డి మంట ఎక్కువసేపు ఉండదు, గడ్డి ఎలా మండుతుంది ఆరిపోతుంది. పూర్వం మేము చలి మంటను వేసుకునేవాళ్ళం, ఇప్పుడు చలి ఎక్కడేడిసింది, ఇంకా మంట వేసుకోవడానికి రోజు మంటలే. పూర్వం చక్కగా శీతకాలంలో చలి వేసేది, అందుకని ఇంటి ముందు గడ్డి మంట వేసుకుని ఊహుహు అని కాచుకునేవాళ్ళం అనమాట. ఏ తుఫాను వస్తే తప్ప మాదిరిగా చలి ఎక్కడేడిసిందండి, ఇదిగో నిన్నటిదాకా కాస్త చలి వేసిందంటే ఇప్పుడు మళ్ళీ పోయింది, మళ్ళీ వేడే మామూలే. కలియుగంలో పొల్యూషన్ వల్ల అన్ని ఋతువులు మారిపోయి, ఋతుక్రమాలే ఆగిపోయాయి, కానీ ఆ రోజులు అలా కాదు. అందువల్ల గడ్డి మంట వేసుకుంటే ఆ గడ్డి మంట ఇట్టే ఆరిపోయేది. భగవంతుడి దగ్గర, నరసింహస్వామి దగ్గరికి వెళ్ళి మనం నమస్కరిస్తే గడ్డి ఎలా మండి ఆరిపోతుందో అలాగే మన పాపములు భస్మమైపోతాయి. ఆధులు, వ్యాధులు ఉండవు, అంటే శారీరక రోగాలు ఉండవు, మానసిక రోగాలు ఉండవు. శరీరానికి ఉన్న రోగానికి మందు వేయచ్చు, కానీ మానసిక రోగానికి మందు ఏం వేస్తాం? శరీరానికి ఏ జలుబు వచ్చింది, మోకాళ్ళ నొప్పులు వచ్చాయి, ఇంకేదో వచ్చింది, అప్పుడు మందు వేసి పడుకుంటే తగ్గిపోతుంది. అంటే మందు అంటే నేను చెప్పేది ఇంగ్లీష్ మెడిసిన్స్, దిక్మాల మందు శబ్దం వాడడానికి భయం వేస్తుంది ఈ మధ్యన. అందువల్ల ఓ మందు వేసుకుని పడుకుంటే కాసేపటికి ఆ రోగం తగ్గుతుంది, జ్వరం తగ్గుతుంది, జలుబు తగ్గుతుంది, శరీర రోగం కొంత అయితే కొంతైనా ఉపశమనం పొందుతుంది. కానీ మానసిక రోగం ఉంటుంది, అది తగ్గదండో. అమ్మో ఆ పక్క ఆవిడ బిల్డింగ్ కట్టుకున్నారా, బిల్డింగా బిల్డింగా అని ఈర్ష్య పొందేవాడికి ఆ రోగం ఎలా తగ్గుతుంది? పక్క వాళ్ళకి ఓ పండు ఇస్తే ఇంకొకళ్ళు ఏడ్చేవాళ్ళు ఉన్నారండో, గురువుగారు వాడికి పండు ఇచ్చాడు, నాకు పండు కాదు కదా, కనీసం మళ్ళీ చెండు కూడా ఇవ్వలేదు అని లోపల కుళ్ళిపోతే ఇక వాడికి రోగం ఎక్కువైపోతుంది. ఇతరుల ఈర్ష్య, ఇతరుల యొక్క అభివృద్ధికి ఈర్ష్య పొందేవాడు, అసూయ పొందేవాడు రోగం లేని రోగంతో చచ్చిపోతాడు. ఒక్కొక్కడికి పేరు వస్తే రెండో వాడు ఏడుస్తాడండి బాబు. దీన్ని ఏమంటారు? ఆది వ్యాధి, శారీరక రోగం, మానసిక రోగం, ఈ రెండు రోగాలు తొలగించేవాడు నరసింహస్వామి. కాబట్టి ఆయన్ని పూజించినప్పుడు అక్కడికి వెళ్ళాలి. తదనంతరం ఈ నరసింహస్వామిని పూజిస్తూ నారదుడు అక్కడికి వచ్చాక నారదుడు చెప్పినట్టుగా అక్కడ ఉంటూ భగవన్ నామం చేశాడు. కొంతకాలం మంత్రోపదేశం పొంది నారదుని ద్వారా మంత్రాన్ని అనుష్ఠానం చేశాడు ఇంద్రజ్యుమ్నుడు. ఒక రోజున అక్కడ ఎదురుగుండా సముద్రం ఉందని చెప్పారు కదా, బంగాళాఖాతం ఉంటున్నామే, ఆ సముద్రం అక్కడే ఉంటుందిగా, పూరి జగన్నాథ్ దగ్గర గుడికి చాలా దగ్గరలోనే ఉంటుంది, ఇంచుమించుగా ఒక 10-12 మైళ్ళు లోపే ఉంటుంది ఆ సముద్రం. అక్కడికి ఈ ఇంద్రజ్యుమ్నుడు నారదునితో కలిసి వెళ్ళాడు. ఎంతలో ఆకాశవాణి, ఈ సముద్రంలో నువ్వు 100 మైళ్ళు ప్రయాణించి, మంచి ఓడ ఒకటి వస్తుంది ఇక్కడికి, ఆ ఓడ ఎక్కి 100 మైళ్ళు ప్రయాణించి, సముద్రంలో 100 మైళ్ళట, అక్కడ ఒక ద్వీపం వస్తుంది, ఆ ద్వీపంలో 3 రాత్రులు ఉండు. 3 రాత్రులు అంటే పగలు ఉండకూడదని కాదు, కంపల్సరిగా 3 రాత్రులు నిద్రపోవాలని. అక్కడ ఎప్పుడు కూడా క్షేత్రాలు కడితే 3 రాత్రులు నిద్రించు అంటే పగలు తిరిగి వస్తారు కొందరు, అలా తిరగకూడదని అక్కడ అంతరార్థం. కాశీలో 9 రాత్రులు నిద్రించండి అని చెప్పి అంటే ఇప్పుడు, అందుకని పగటిపోటేమో కారు వేసుకుని వింధ్యాచలం వెళ్ళొచ్చండి, పగలు గయ్య వెళ్ళొచ్చండి, అయోధ్య వెళ్ళొచ్చండి, చుట్టుపక్కలన్నీ తిరిగి రావచ్చండి, రాత్రికి వచ్చి నిద్ర వచ్చండి అంటే అది 9 నిద్రలు అవ్వదు, మోసం అంటారు దాన్ని. 9 డే అండ్ నైట్లు అక్కడ ఉండి పగలంతా అక్కడే ఉండి రాత్రికి నిద్రపోతేనే నవరాత్రులు నిద్రపోవడం అంటారు. అంతేగాని పగలేమో విమానం ఎక్కి హైదరాబాద్ వచ్చి మళ్ళీ మధ్యాహ్నం బయలుదేరి అక్కడికి వెళ్ళి రాత్రి నిద్రపోతానంటే అది దీక్ష ఎక్కడైంది? ఇప్పుడు మంచి విమానాలు వచ్చాయి కదా, పొద్దుట అక్కడ 7 ఒక ఫ్లైట్ ఉంటుంది, అది ఎక్కామంటే 9 హైదరాబాద్ వచ్చేయచ్చు, మళ్ళీ మధ్యాహ్నం 3 ఫ్లైట్ ఎక్కితే సాయంత్రానికి వెళ్ళిపోవచ్చు, ఇక్కడ మధ్యాహ్నం 3:30 ఉంది, అయితే రాత్రి నిద్రపోవచ్చు. అదే తొమ్మిది రాత్రులు నిద్రపోవడం అంటే. కాబట్టి అది నిద్ర కష్టమా? అక్కడికి వెళ్ళాక తొమ్మిది దినములు ఎక్కడికి వెళ్ళకూడదు, అక్కడే ఉండాలి. పగలు రాత్రి అక్కడే ఉండాలి, రాత్రి అక్కడ నిద్రపోవాలి. అలా నిద్రపోతేనే మనకి సంపూర్ణ ఫలితం వస్తుంది. అలాగే అక్కడ మూడు రాత్రులు నిద్రపో అంటే ఇంకక్కడి నుంచి కదలకుండా ద్వీపంలో ఉండు, మూడు రోజులు అనుష్ఠానం చెయ్యి, ఆ తరువాత మళ్ళీ ఓడ ఎక్కి తిరిగి వచ్చేయి. తిరిగి వస్తున్నప్పుడే నీకు కొయ్య దొంగ దొరుకుతుంది, దొంగ దొరికితే ఆ దొంగతో విగ్రహం చేయించు అని శ్రీమన్నారాయణుడు ఆకాశవాణి రూపంలో చెప్పాడు. నారదుడు ఇక్కడి వరకే వస్తాడు, నీతో ద్వీపానికి రాడు, నువ్వు అక్కడే ద్వీపానికి వెళ్ళు. అంటే నారదుడు లేకుండా వెళ్ళమని, ఒక్కడే వెళ్ళమంటే కూడా అసిస్టెంట్లు వెళ్ళకూడదని కష్టమా? నారదుడు లేకుండా వెళ్ళి అనగానే నారదుడికి నమస్కరించి ఆయన వదిలేశాడు. ఆయన నిజంగానే సముద్ర తీరానికి ఒక అద్భుతమైనటువంటి ఓడ వచ్చింది. స్వామివారు చెప్పాక ఆ మాట అసత్యం అవుతుందా? మరి ఆ ఓడ దగ్గరికి వెళ్ళి ఎక్కాడు. ఆయన భార్యని పరివారాన్ని వెంట పెట్టుకుని వెళ్ళాడు. ఈ ఓడ మహావేగంగా ప్రయాణం చేసి సాయంత్రంలోపు 100 మైళ్ళు ప్రయాణం చేసి ఒక ద్వీపం దగ్గర దింపింది. ఆ ద్వీపం సుగంధ ద్రవ్యాల ద్వీపంట. ఆ ద్వీపం అక్కడ ఉన్నట్టు ఆయనకి ఎప్పుడు తెలియదు. ఎప్పుడు చాలాసార్లు ఓడల్లో ప్రయాణం చేసినా ఈ ద్వీపం అక్కడ చూడలేదు ఆయన. అంటే భగవంతుడు ఆ ద్వీపం ఇన్నాళ్ళకి కనబడేలా చేశాడు. ఆ ద్వీపంలో దిగారు ఈయన, ఈయన భార్య, ఈయన భటులు అందరూ. అక్కడికి వెళ్ళి ఓ ప్రాంతం చదును చేసుకుని అక్కడ కూర్చుని భజన చేసుకుని పడుకున్నారు. ఆ ద్వీపంలో రకరకాల వృక్షాలున్నాయి. మామిడి చెట్లున్నాయి, పనస చెట్లున్నాయి, బదరిక అంటే రేగుపళ్ళు చెట్లున్నాయి, ద్రాక్ష లతలున్నాయి, ఇంకా బత్తాయిలు, నారంగాలు. సంస్కృతంలో నారంగం, అదే తెలుగులో నారింజ, సంస్కృతంలో నారంగము అంటారన్నమాట. ఇలాంటి అనేక వృక్షాలు ఉన్నాయన్నమాట అక్కడ. కులిశధారాహతి పులుపునపై నుండి అడుగు మోవగజేకురైన తటుల కనుపట్టులోయ గంగా నిర్జరము వార చలువ యౌనయ్యేటి కలకులందు ఇసుక పెట్టిన నేల నేచి అర్కాంసుల దొరనీక దట్టమై ఇరులు గవియు క్రముఖ పున్నాగ నారంగ రంభానాళికే రాది బిటపి కాంతార వీధి కెరలు సుఖపిక శారికా కేకి భృంగ సార సద్ధని తమలోన చంద్రకాంత దరులు ప్రతిశబ్దమేన గంధర్వ యక్షగాన ఘూర్ణితమగు ఒక్క కోనగనీయ అంటాడు అల్లసారి పెత్తనగా. పైనుంచి కిందకి దబదబ అక్కడ ఒక సెలయేరు ప్రవహిస్తున్నది. ఆ సెలయేరు రోడ్డుని, దారిని రెండుగా చీలుస్తుందనమాట. అంటే సెలయేరు ప్రవహిస్తుంటే దానికి అవతలగట్టును ఒక అడవి, ఇవతలగట్టును ఒక అడవి ఉంది ఆ ద్వీపంలో. అటు ఇటు రెండు వైపులా రకరకాల చెట్లు పెరిగి ఉన్నాయి. ఈ చెట్లు, ఈ చెట్టు కొమ్మలు, ఈ చెట్టు కొమ్మలు రెండు వైపులా పెరిగి అతుక్కుపోయాయిట. అంటే ఆ సెలయేరుకి కుడివేపున్న గట్టు మీద కొన్ని చెట్లున్నాయి, ఎడం వేపున్న గట్టు మీద కొన్ని చెట్లున్నాయి. ఈ చెట్టు కొమ్మలు, ఆ చెట్టు కొమ్మలు అలా అతుక్కుపోయాయి, అతుక్కుపోయా అల్లిబిల్లుకుని ఉన్నాయి. దానివల్ల ఏమైపోయింది? ఏదో పందిరి వేసినట్టు అయిపోయింది అది. ఉదాహరణకి చెప్పన, ఇటు మర్రి చెట్టు ఉందండి, ఇటు ఒక మర్రి చెట్టు ఉందండి, ఈ మర్రి చెట్టు కొమ్మలు ఇటు పెరిగాయి, ఆ మర్రి చెట్టు కొమ్మలు ఇటు పెరిగాయి. కాబట్టి ఈ కొమ్మలు కొమ్మలు ఏమైపోయి ఒకదాంట్లో ఒకటి ఇరుక్కుపోయాయి. దానివల్ల పైనుంచి కిందకి సూర్యుడి కిరణములు దిగడం లేదు, ఒక్క కిరణము కూడా కిందకి రావడం లేదు. దాంతో కింద కట్టిక చీకటి ఏర్పడి అసూర్యం పశ్య, ఎప్పుడూ ఆ నేల సూర్యుడిని చూడలేదు అన్నట్టుగా ఉందిట. అంత దట్టముగా రెండు వేపులా ఆ సెలయేరుకి చెట్లు పెరిగిపోవడం వల్ల ఆ ప్రాంతం కటిక చీకటి అయిపోతున్నది. పోని ఆ చెట్లు కూడా సామాన్యమా? క్రముక పున్నాగ నారంగ రంభ నాళికేరాది విటపికాంతార వీధి. పోక చెట్లు అంటే వక్కలు ఇచ్చే చెట్లు అంటే కదా పోక చెట్లు. పున్నాగ వృక్షాలు, మందార వృక్షాలు, నారింజ చెట్లు, రంభ అంటే అరటి చెట్లు. రంభ అంటే అరటి అండో, అందుకే రంభాఫలం అంటే ఏమిటనమాట? అరటి ఫలం, అరటి పండు అని అర్థం అనమాట. ఎప్పుడన్నా మీలో చాలామంది మహానుభావులు ఉన్నారు కాబట్టి వినే ఉంటారు, ఆది శంకరాచార్యులు వారు శివమానస పూజ స్తోత్రం చేయలేదు, అందులో రంభాఫలం పానకం అని రాయలా? రంభాఫలం అంటే అక్కడ ఏమిటనమాట? అరటి పండు అని అర్థం అనమాట. మరి ఇంత ఇంత పళ్ళు పట్టుకొస్తారు, దిక్మాల పళ్ళు రంభాఫలాలు ఏంటంటే కొంచెం మాత్రం అందంగా ఉండాలి, ఎర్ర చక్కెరకేళి, మంచి చక్కెరకేళి, పొతకల్లో ఉండే పళ్ళు ఈ మధ్యలో వస్తున్నాయిలేండి బాగా, కొంచెం మంచి అరటి పళ్ళని రంభాఫలాలు అంటారు. ఏదో చిన్న చితక పళ్ళు కదలీ ఫలాలు అనమాట. ఈ మధ్యన మంచి వాళ్లే పట్టుకొస్తున్నారు, మంచి అరటి పళ్ళే పట్టుకొస్తున్నారు, అందరికీ పంచిపెడుతున్నారు. చూశాను కదా మొన్న పంచిపెట్టారండి, ఎంతమంది పంచిపెట్టారు. అలా మీరందరూ ఆ మంచి మంచి అరటిపళ్ళు తింటూ ఉంటే మాకు కూడా ఆనందం కలుగుతూ ఉంటుంది. మేము ఎలాగో తినలేము, మీరన్నా తిని ఆనందించండి. భగవంతుడు గురువు గారికి ఎక్కువ ఆకలి ఉండదు, ఎక్కువ తినవలసిన అవసరం ఉండదు. తిండి తక్కువ, మాటలు ఎక్కువగా ఉంటాయి మాకు. కొందరికి తిండి ఎక్కువ, మాట తక్కువగా ఉంటుంది, ఎవరి అదృష్టం వాళ్ళది. అందువల్ల ఇలాంటి రంభాపులాలు ఉన్నాయి, ఇవన్నీ అక్కడ ఉన్నాయట. అవన్నీ చూసుకుంటూ అయినా కొన్ని ప్రసాదాలు తింటూ నారదుడు చెప్పినట్టుగా, స్వామివారు ఆదేశించినట్టుగా 3 రోజులు భగవద్ధ్యానం చేసుకుంటూ గడిపాడు. పవిత్ర ఫలాలు తప్ప ఏమీ తెలియదు. ఆయనకి పళ్ళు తింటే పడుతుందండి, మన బోటి వాళ్ళు ఉత్తి పళ్ళే తింటే కారెక్కితే వాంతి అవుతుంది. మళ్ళీ పొద్దుంటే ఓ మామిడి పండు ద్రాక్ష ఫలం తిని కారు నడుపుకుంటూ పెడుతుంటే దారి పడిపోతా ఆక్కు ఆక్కు అని వాంతులు అవుతాయి. కలియుగం అవడం వల్ల మనకి కేవలం ఫలాలు పడడం లేదు, పైగా పళ్ళు కూడా ఎలా ఉంటున్నాయంటే అన్నీ కాలుష్యమే కదా, పొల్యూషనే కదా, విషాలు కదా. ఆయన మామిడి పండు తిన్నాడు, ద్రాక్ష తిన్నాడు, నారింజ పండు తిన్నాడు, బత్తాయి రసం తాగాడు, ఫలాలతో సుఖంగా బతికాడు, భగవన్ నామం చేశాడు. 3 రోజులు గడిచింది. ఇక నీవు ప్రయాణం అవ్వవచ్చు, నీ కార్యక్రమం విజయవంతమవుతుంది, సఫలమవుతుంది అనే మాట విన్నాడే. ఆనందంగా మళ్ళీ ఓడ ఎక్కి బయలుదేరాడు. పైన ఆశీర్వచనం నీవు విజయం పొందుతామని వచ్చిందా, కానీ తీరా వీళ్ళు ఆ ద్వీపంలో ఓడెక్కి బయలుదేరి కొంచెం ముందుకు వెళ్ళేసరికి ఒక భయంకరమైన తుఫాను వచ్చింది. మామూలు తుఫాను కాదు, భయంకరమైన తుఫాను, పెను తుఫాను. మొత్తం సముద్రం అలలు పైకి లేచిపోయి కెరటాలన్నీ సముద్రంలో నుంచి ఓడలోకి వచ్చి పట్ట మొదలెట్టాడు. అంత ఎత్తుండే ఓడది, మామూలు ఓడలు కాదు కదా, సముద్ర ప్రయాణం చేసే ఓడలు ఏవో చిన్న చితకా పడవలు కాదు, గంగానదిలో తిరిగే పడవలు కాదు అవి. ఆ ఓడ సముద్ర జలం కంటే ఇంచుమించుగా మైలు ఎత్తు ఉంటుంది, కానీ సముద్రపు కెరటాలు విరిగి అందులో పడ్డం మొదలు పెట్టిందిట. ఆకాశమంతా నల్లని మేఘములు ఆవరించాయి. ఘుమ ఘుమారావ సంకుల ఘోర జీమూత పటల సంచన్నాభ్రభాగ మగుచు చటుల ఝంఝానిలోత్కట సముద్ధూత నానావిధ జంతు సంతాన మగుచు చండ దిగ్వేదండ తుండ నిభాఖండ వారిధారాపూర్ణ వసుధ మగుచు విద్యోతమానోగ్ర ఖద్యోత కిరణ జిద్విద్యుద్యుతిచ్చట విభవ మగుచు అడరి జడి గురియంగ ఇనుడస్తమింప భూరి నీరంధ్ర నిబిడాంధకారమేచి సూచికా భేద్యమై వస్తుగోచర ఎట్టి వాన కురిసింది అని మహానుభావుడు పోతర గారు అద్భుతమైన పద్యం భాగవతంలో రాశాడు దశమస్కంధంలో. ఆకాశమంతా నల్లని మబ్బులు ఆవరించాయి, అవి దట్టమైన మబ్బులు. ఆ మబ్బులు అటు ఇటు కదలడం మొదలు పెట్టాయి. పెళ్ళుమనే శబ్దములతో పైనుంచి ఉరుములు ఉరుముతున్నాయి, మెరుపులు మెరుస్తున్నాయి. క్రమంగా వాన కురవడం మొదలుపెట్టింది. ఏనుగులు తమ తొండములతో నీళ్లు నేల మీద కొట్టినట్టుగా, కొండలతో నీళ్లు దెమ్మరించినట్టుగా దబ్బ 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 శబ్దంతో వర్షం కురవడం మొదలుపెట్టింది. అసలే పైనుంచి వర్షం పిడుగులు పడిపోతున్నాయి, ఉరుములు ఉరుముతున్నాయి, మెరుములు మెరుస్తున్నాయి. సముద్రంలో ఎక్కడ కన్ను పొడుచుకున్నా కానరాని కటిక చీకటి ఏర్పడిపోయింది. ఆ చీకట్లో కేవలం మెరుపు తీగల కాంతిలో మాత్రమే అప్పుడప్పుడు ఏముందో తెలుస్తోంది. ఆ సమయంలో కెరటములు ఎడాపెడ ఎడాపెడ ఓడని కదిలించేసాయి. ఓడ మొత్తం కదిలిపోయింది ఒక దెబ్బకి. భయంకరమైన తుఫాను అన్నమాట. ఇక ఇదేదో వినాశనానికి వచ్చింది అనుకున్నారు వీళ్ళు. భగవంతుడు మీరు వెళ్లే పనులు విజయం అన్నాడు, ఇదేం విజయం రా బాబు, గజం కూడా కదలకుండా ఓడంతా కదిలిపోతుంది, ఈ ఓడ పగిలిపోయేటట్టుంది, ఇక మనందరికీ చావు తప్పదు అనిపించింది వాళ్ళకి. ఆ కష్టకాలంలో ఇంద్రజ్యుమ్నుడు ఏమన్నాడో తెలిసిన, ఇదేదో భగవంతుని పరీక్ష, ఈ పరీక్షలో మనం నెగ్గాలి. ఇప్పుడు మీరందరూ బాబో అనకండి, అమ్మో అనకండి, చచ్చిపోతున్నాం అనకండి అన్నాడు ఆయన. చస్తున్నాం అనే పదం వాడకండి, నారాయణ అనండి. మనం చచ్చినా పర్వాలేదు, కానీ నారాయణ స్మరణ విడిచిపెట్టకండి. ఈ నారాయణ స్మరణమే అన్నం పానం మనకి రక్షణ అవుతుంది. పుండరీకాక్షుడు జగద్రక్షకుడు, ఆయన స్మరణమే మనకి రక్ష. భగవంతుడిని స్మరిస్తే ఎలాగైనా మనం బతికి బట్టగడతాం అన్నాడు ఆయన. నిజమేనండి, కానీ అది కూడా అదృష్టం ఉండాలి. కష్టం వచ్చినప్పుడు భగవన్ నామ స్మరణ చేస్తే గ్యారంటీగా రక్షింపబడతారు. నేను చూశాను అలాంటి వాడిని. మంచి బైక్ కోటి కొనుక్కుని ఒక కొత్త బైక్, నా మిత్రుడు ఒకడు, ఈ కుర్రవాళ్ళు కదా, కుర్రాళ్ళకి బాగా అహంకారం ఉంటుంది, ఇష్టవతిరి నడిపేస్తారనమాట. నన్ను వెనకెక్కించుకున్నాడు, ఇష్టవతిరుడు ఇలా 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 తిప్పుతూ నడిపాడు. ఇంటర్మీడియట్ చదువుతున్నాం మేము. ఒరే తొంటరాడా, ఇది మంది ఇంటర్రా, ఇంకా నాకు చాలా పెద్ద బతుకుందిరా, హంటర్లాగా దెబ్బ కొట్టేస్తున్నావు, తిప్పకరా అంటే నీకేం పర్లేదు అన్నాడు. నీకేం పర్వాలేదు, నువ్వు కదా అండం, నాకు బైక్ చెప్పాలి అది. వాడు తెగ నడిపిస్తూ నీకేం పర్వాలేదు నేనున్నాను అంటే అదే నా భయం అన్నాను నేను. మై హూన అన్నాడు, అదేరా నా భయం అన్నాను. ఇస్రేహి మై డర్రహాహు అన్నాను. దిక్మాలాడు ఇలా ఇలా తిప్పేసి నాకేం మీకేం పర్వాలేదు అంటాడు ఏంటండి, కారు వేగంగా నడిపేస్తూ ఉంటే మీకేం పర్వాలేదు అని నువ్వండం కాదు నేను అనుకోవాలేది. నేను గుండె ఇక్కడ పీకుతూ ఉంటే నేను మీకేం పర్వాలేదు అంటావు ఏమిటి, ఆ బ్రేక్ చెప్పాలన్నమాట, ఎదురుగుండా వచ్చేవాడు చెప్పాలి, వీడేమో దబా 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 వెళ్ళిపోవడమే. సరే ఈయన ఆ పని అయిపోయింది రా బాబు, ఇంటర్తోటి అయిపోయేటట్టున్నాను, ఈ దిక్కుమాలాడు దొరికాడు నాకు అనుకున్నాను నేను. ఎంతలో ఇలా అన్నాడు, అక్కడ కొంచెం ఎవడో నూనె ఒలకపోసుకున్నాడు ఒకర్రాడు, కన్ను ఆయిల్ మీద వెళ్ళి స్కిడ్ అయి పడిపోయాం, గిర్రుని వెళ్ళిపోయాం. రామ్ అన్నాను నేను, వాడు అనాల చచ్చానన్నాడు, వాడి కింద పడి వాడు తల పగిలింది, వాడు 3 వారాలు ఆసుపత్రిలోకి వెళ్ళాడు. నేను మాత్రం రామ్ అన్నాను. కింద పడిన తర్వాత నాకు ఎంత గీసుకుంటే ఒట్టు సరిగ్గా ఆ సమయానికి అక్కడ ఆ లారీ వాడు వస్తున్నాడండి చాలా స్పీడ్గా, గణపూరం అనే ఊళ్ళు అనమాట. ఆ లారీ లిప్తకాలంలో వాడు బ్రేక్ అయిపోతే లారీ కింద పడితే ఇద్దరు ఏమైపోతాం, కొబ్బరికాయ పగిలినట్టు తలకాయలు పగిలిపోతావు కదా భగవన్, ఏమవ్వలేదు. ఇలా చాలాసార్లు చూశాను నేను భగవన్ నామస్మరణ యొక్క ఫలితం అనుభవించి చెబుతున్న మాట ఇది. అందులో భగవంతుడిని తలుచుకోవాలి, కానీ తలుచుకో బుద్ధి కాదు ఆ సమయంలో. ఆ సమయానికి మనం ఎంతో అభ్యాసం చేస్తే తప్ప కష్టకాలంలో రామాయణ ఎందుకంటాం అనం, రా అని కూడా అనలేం. కాబట్టి బాగా అభ్యాసం చెయ్యాలి. నేను చిన్నప్పుడు కథ రాశానండి, ఆ కథనే గణపతి సత్యనారాయణ స్వామి వారు చుట్టు కవిత్వంలో కూడా చక్కగా కవిత్వ రూపంలో రాశారు. ఇది పద్మాగర్ గారి కథను కూడా చెప్పేవారు ఆయన, చాలా గొప్ప కథ. చిన్నప్పుడు ఇప్పుడు బాలమిత్ర అనే పత్రికకి రాశాను. పూర్వం ఒక ఆయన ఒక అడవి గ్రామంలో ఉండేవాడు. ఆ అడవిలో ఈయన ఒక్కడే పాపం చదువుకున్నవాడు, మిగతా వాళ్ళంతా ఏదో సామాన్యులు పోయేవాళ్ళు. ఈయన కొడుక్కి 8 ఏళ్ళు రాగానే ఉపనయనం చేయాలనుకున్నాడు. ఉపనయనం అంటే పెద్ద పని కదా, పెళ్లి కంటే ఉపనయనంలో తంతు ఎక్కువ ఉంటుంది, మంత్రం ఎక్కువ ఉంటుంది. పెళ్లి చాలా తక్కువ తంతు నన్ను అడిగితే ఉపనయనంతో పోలిస్తే. ఉపనయన సమయంలో ఊరందరికీ భోజనం పెట్టడం మంచిది, అందుకే ఈయన ఉపనయనానికి కావలసిన పంచెలు, అంగవస్త్రాలు, దర్భలు, సురుక్కు స్రవలు, యజ్ఞానికి కావలసినవి సమస్తం 40 మైళ్ళ దూరంలో ఉన్న పట్టణం నుంచి తెచ్చుకున్నాడు, భోజన సామాగ్రి తెచ్చుకున్నాడు. ఎందుకంటే ఈ అడవిలో అవన్నీ దొరకవు గనక. ఆ తర్వాత సాయంత్రం వేళ వాళ్ళు ఆవిడంది, ఏమన్నా అన్నీ తెచ్చాం కానీ రేపు పొద్దున్న మనం భోజనం పెట్టడానికి విస్తరాకులు లేవండి అంది. ఊళ్ళో ఆ పల్లెటూళ్ళో ఆ అడవి గ్రామంలో కూడా 300 మంది ఉన్నారు ఏకంగా. వాళ్ళకి ఎలా భోజనం పెడతాం మరి, పూర్వం కంచాలు ఇళ్లలో ఉండేవి కదా, ఇలాగ పూర్వం కంపల్సరిగా విస్తరాకు అలా వేసి అందరినీ కూర్చోబెట్టేవారు, అందులో అన్ని వడ్డించేవారు. అన్ని అందరికీ వడ్డించాక అప్పుడు గోవింద అనేవారు, భోజన ప్రారంభ సమయే హరినామస్మరణ గోవింద గోవింద అన్నాక అప్పుడు ఆ పోషణ బట్టి తినేవారు. కాబట్టి ఎప్పుడు కూడా కొన్ని శాస్త్ర విరుద్ధ పరికరాలు చేయకూడదు. ఇప్పుడు వాళ్ళ ఆవిడ ఏమండి, ఊళ్ళో వాళ్ళని దాదాపు 300 మందిని భోజనానికి పిలిచాము, ఈ మనకేమో విస్తరాకులు లేవు, ఆ మాత్రం చూసుకోరా మీరు అంది. చూసుకుంటే నేను ఎక్కడ ఎందుకు ఉంటానులే అన్నాడు ఆయన. కొంతమంది అంతే, ఓ రోజు రుమాలు తెస్తే 2 రోజు రుమాలు తేరు, ఓ రోజు మంచినీళ్ళు తెస్తే 1 రోజు తేరు. ఏమైనా అంటే ఒరే ఆ మాత్రం చూసుకోవద్దరంటే అన్ని తెలివితే అట్లుంటే మీ దగ్గర ఎందుకు ఉంటానండి, నేను కూడా వేరే కంపెనీ పెట్టుకునేవాడిని అండి అన్నాడు వాడు. కాబట్టి అలాగా నాకే ఈ విస్తరాకులు తెచ్చుకునే అని తెలివితే అట్లుంటే నిన్నెందుకు కట్టుకుంటాను అన్నట్టు మొగుడు. మరి ఏం చేద్దామండి, తెల్లారితే భోజనాలు కదా అంటే మనకేం బెంగ దొడ్లో బాదం చెట్టు ఉంది కదా, నేను చెట్టు ఎక్కగలను. ఆయన చిన్నప్పుడు చెట్లు ఎక్కాడు. అసలు వాళ్ళ ఆవిడ కూడా చెట్టులు ఎక్కగలవా ఓనరహరి పుట్టలు ఎక్కగలవా అని పాడి ఆయన ఎక్కుతానంటే చూసుకుందిటండు. అసలు ఈయన చెట్టు ఎక్కినప్పుడు కింద కూర్చునేది ఈవిడ. ఆ విధంగా ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నాం కదా, అందువల్ల చెట్టు ఎక్కుతాను అన్నాడు ఆయన. అయితే మీరు బాదం చెట్టు ఎక్కి ఆకులు కోస్తే నేను ఆ ఆకులు ఏరతాను, ఇద్దరం కలిసి కూర్చుని మన అబ్బాయితో పాటు విస్తరాకులు కొడదాం, అవసరం అయితే పక్కనున్న వాళ్ళని పిలుద్దాం, అందరూ వస్తారు. అయితే అక్కడ ఆ ఊళ్ళో వాళ్ళు కొంచెం విస్తరాకులు కొడితే విస్తరాకులు భోజనం చేయొచ్చుండే, కొందరు విస్తరాకులను వేస్తారు, విస్తట్లో వేస్తే అన్ని కింద గడిపోతుంటాయి, పులుసు వస్తే కింద గడిపోయి పక్కోడ ఆకులో కడుతుంది. ఒకళ్ళు విస్తరాకులు పులుసు పోయించుకున్నారట, పక్కోడ అన్నాడు ఇదేంటి నా విస్తరాకు కింద పులుసు ఉంది ఏమిటి, ఇంకా నాకు పులుసు వేయలేదుగా అన్నాడు. అంటే ఇక్కడ విస్తరాకులో చిరుగుంది, ఆ చిరుగులో పులుసు పక్కవాడి దాంట్లోకి వెళ్ళింది, వాడికి పులుసు వేయకుండా వాడు కలుపు తినేసాడు. ఎన్ని తపాషాలు ఎన్ని గొడవలు అండి బాబు, ఇవి నిజంగా జరిగింది. ఒక ఇంట్లో ఈ విస్తరాకులు అన్ని చిలువులే అనమాట, ఇందులో మజ్జిగ వస్తే అక్కడికి వెళ్ళేది, ఇక్కడ చేపలు వస్తే వాళ్ళకి వెళ్ళిపోయేది అందరికి. ఈ కర్మలో ఏమైంది, అక్కడ కరెంటు పోయింది చీకట్లో, అసలే విస్తరాకు ఈ ఎవరి దాంట్లో ఏం వేస్తున్నారో తెలియదు. ఈ మొదటి విస్తరాకులో ఉన్న ఆయనకి మామిడి పండు వేశారు, 2 ఆయనకు కూడా మామిడి పండు వేశారు, ఈ రెండో ఆయన ఈ మామిడి పండులో నొక్కాడు పాపం, నొక్కితే ఈ టెంక వెళ్ళి పక్కవాడి దాంట్లో పడింది చీకట్లో. పాపం ఈయన చూసుకోలే, పండులో ఇలా నొక్కేసరికి ఈ టెంక వెళ్ళి అందులో పడింది కదా. అందుకని కలికాలం అండి దిక్కుమాలిన మామిడి పండులో టెంక లేదండి అన్నాడు ఈ రెండో వాడు. వాడేం చేశాడు, పండు నొక్కితే వాడి దాంట్లో ఈ టెంక పడింది కదా, ఈ పాత టెంక ఈ టెంక రెండు ఉన్నాయి, నిజంగా కలికాలం అండి, నా విస్తట్లో పండు నొక్కగానే రెండు టెంకలు వచ్చాయండి, అదేమిటో టెంకలేని పండు మీకు రెండు టెంకలు ఉండ పండు నాకు అన్నాడు ఆయన. ఇలా యాతన బాబు. కాబట్టి ఆ ఊళ్ళో వాళ్ళు చిరుగున్న విస్తరాకులు కాకుండా చక్కగా కుట్టేటటువంటి మంచి మంచి విస్తరాకులు అండి సాయం చేసి కుట్టి పెడతారు. కాబట్టి మీరు చెట్టు ఎక్కండి అంది. కొంచెం సూర్యుడు అస్తమించే సమయానికి పాపని బాదం చెట్టు ఎక్కాడు, ఆకులు కొయ్యడం మొదలెట్టాడు. బాదం చెట్టు ఎలా ఉంటుంది, పెళ్ళుసు పెళ్ళున కొమ్మలు విరిగిపోతాయి. ములగ చెట్టు ఒకటి బాదం చెట్టు ఒకటి ఎక్కకూడదు, ఎక్కితే విరిగిపోతాయి, జాగ్రత్తగా ఉండాలి. ఎక్కేది ఏదో టేకు చెట్టు వేప చెట్టు చింత చెట్టు ఎక్కాలి తప్ప అవి విరగవు కానీ విరిగిపోతాయి. పాప ఈయన చెట్టు ఎక్కి ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనుకున్నాడు కాసేపటికి. అలా అనుకుంటూ ఆకులకు వస్తూ ఉంటే ఆ సమయంలో ఆకాశంలో పార్వతీ పరమేశ్వరులు లోక విహారానికి వచ్చారు. పార్వతీదేవి వీడిని చూసింది, వీడెంత భక్తుడండి నమశివాయ అని పాడుకుంటూ ఆకులకు వస్తున్నాడు, కాబట్టి వీడిని కరుణించండి అంది. కరుణించడం అలా ఉండు, మరి కొద్ది నిమిషములలో వీడు మరణించబోతున్నాడు అన్నాడు శివుడు. ఆవిడ గొళ్ళు మండిపోయింది, మిమ్మల్ని తలుచుకుంటూ ఉంటే అటువంటి వాడు మరణిస్తే ఎలా ఒప్పుకుంటాను, కరుణించవలసింది అనగాని నేనేం చేయను, బ్రహ్మగారు వాడు నుదుట రాశాడు వాడికి మరి కొద్దిసేపట్లో చావు తప్పదు, ఈ కొమ్మ పైకి ఎక్కుతాడు కొమ్మ పెళుసు పెళ్ళును విరుగుతుంది అది వాడు కింద పడి చచ్చిపోతాడు అనగానే బ్రహ్మగారు ఏమిటి శివాజ్ఞ లేనిదే చేమైనా కొట్టకూడదని మీరే అన్నారు కదా అంటే నిజమే కానీ వీడు చచ్చేటప్పుడు నా నామస్మరణ చెయ్యడు కదా అన్నాడు ఆయన. అప్పుడు ఆవిడేమంది, చచ్చేటప్పుడు శివ అనపోయినా పర్వాలేదు మనం రక్షిద్దాం, నేను మీకు ఉపాయం చెబుతాను అలా చెయ్యండి అందిట. ఏమిటన్నాడు శివుడు, ఎవడైనా చచ్చేముందు అమ్మోయ్ అంటాడు, మరికొంతమంది మాత్రం బాబోయ్ అంటారు, అమ్మోయ్ బాబోయ్ అంటారు కానీ ఎవరు ఇంకో మాట అనరు, మరికొంతమంది చచ్చేటప్పుడు అమ్మ బాబోయ్ అంటారు, కష్టం వస్తే అమ్మోయి బాబోయి లేదా అమ్మ బాబోయి, అమ్మోయ్ అంటే నేను రక్షిస్తాను, బాబోయ్ అంటే మీరు రక్షించండి, అమ్మ బాబోయ్ అంటే జాయింట్గా రక్షిద్దాం ఇద్దరం వెళ్ళి అనగానే ఇదేదో బాగుందన్నాడు ఆయన. వెంటనే వీడికి ఎక్కడ పడతాడో అని కింద కాసు కూర్చున్నారు, అమ్మోయ్ అంటే రక్షించడానికి అమ్మవారు, బాబోయ్ అంటే రక్షించడానికి శివుడు గారు, అమ్మ బాబోయ్ అంటే జాయింట్గా రక్షించడానికి ఇద్దరు రెడీగా కూర్చున్నారు, ఎలర్ట్గా ఉన్నారు. ఎంతలో ఆ సమయంలో జరిగింది, ఆకాశంలో ఒక గద్ద పామును తనుగుపోతోంది. వీడు కొంచెం మూఢభక్తుడు, పాము అంటే శివుడి మెడలో ఆభరణం, మా శివుడి మెడలో ఉన్న నాగాభరణాన్ని ఎత్తుకుపోతావా గద్ద, పాపి నిన్ను తన్ని మా శివుడి మెడలో ఆభరణం రక్షిస్తానని కొంచెం గెంతాడు. గెంతగానే అసలే అది బాధం చెట్టు కదా, కొమ్మ పెళుసు పెళ్ళున విరిగింది, అంతెత్తు నుంచి వాడు తల్లకిందులుగా కింద పడిపోతూ పడిపోతూ అమ్మోయం లేదు బాబోయం లేదు చచ్చాం రోయ్ అన్నాడు. పైగా బాదం చెట్టు కింద ఒక రోలు వేశారు, పూర్వం పల్లెటూళ్ళలో చెట్ల కింద రోళ్లు పెట్టేవారు, ఎందుకంటే పైన ఎక్కిన వాడు కింద పడి కాళ్ళు ఎరగొట్టుకోడనుకో తల ఎరగొట్టుకోడనుకో, సరిగ్గా తల్లకిందులుగా రోలు మీద పడ్డాడు తల పగిలిపోయింది, వాడు మాట వరుస కూడా నమశివాయ ఇందాక అన్నాడు, ఇప్పుడు అనలేదు అమ్మోయంలా బాబోయంలా అమ్మ బాబోయం లేదు చచ్చాం రోయ్ అన్నాడు, చచ్చిపోయాడు. కాబట్టి ఈ యోగం లేకపోతే ఎవరు రక్షించలేరు. అందుకనే యోగం కోసం ఏం చేయాలి, నిరంతరం నామస్మరణాన్ని అభ్యాసం చెయ్యాలి. మీరు రోజు నేను చెప్పాను అనుకోకుండా అన్నం తింటూ రామానండి, తుమ్ముతూ రామానండి, దగ్గుతూ రామానండి, తుమ్ముతూ రామయ్యను తుమ్మకున్న రామయ్యను, దగ్గుతూ రామయ్యను రామ్ 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 నువ్వు, దగ్గుతూ రామయ్యను రామ్ 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 నవ్వుతూ రామయ్యను, నవ్వకున్న రామయ్యను నవ్విస్తూ రామయ్యను రామ్ రామ్ రామ్, తింటూ రామయ్యను తినకొన్న రామయ్యను, తింటూ రామయ్యను తినకొన్న రామయ్యను తినిపిస్తూ రామయ్యను రామ్ 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 నువ్వు, తినిపిస్తూ రామయ్యను రామ్ 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 రామ 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 రామ్ 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 శ్రీరామ. కాబట్టి అనుక్షణం రామ, ఎదురుగుండా ఎవడన్నా వచ్చాడు సడన్గా బ్రేక్ వేయాలి రామ అనండి, అన్నిటికీ రామయ్యే. ఈ విధంగా రామ రామ అంటే ఈ భయంకరమైన యముడు అనే డ్రామాలోంచి బయటపడతాం మనం. ఏదో ఒక సమయంలో ఈ నామస్మరణం మనల్ని రక్షిస్తుంది. మన శరీరం అంతా రోమ రోమంలో రామమయం అయిపోయింది అనుకోండి, అప్పుడు తెలియకుండానే రామ అంటామండి. అర్ధరాత్రి 12 AM లేపినా మా నాన్నగారు అలా తడితే రామ అనేవారు ఆయన. అంతేగాని ఎవడు అని ఉరిక్కిపడేవారు కదా ఆయన. అంటే ఎంత అభ్యాసం చేశారు, అభ్యాసం వల్ల ఏదైనా సాధిస్తాం. అంత అభ్యాసం లేకపోవడంలో దెబ్బతింటాం. అందుకని రాజుగారు నారాయణ 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 అనమన్నాడు. అనడంలో ఒకవేళ నారాయణ చాలు, సగం పుణ్యమైన వస్తుంది కదా. ఎంతలో పీళ్ళుమనే శబ్దంతో వాడ పగిలిపోయింది, ముక్కలు ముక్కలైపోయింది, తునాతునకలైపోయింది. అందరూ అందులో ఉన్న ఆయన భార్య, ఆయన భటులు సమస్తం అందులో, కెప్టెన్ గారు, ఆ వాడ సరంగ్ అనమాట, ఆయనతో పాటు చొక్కాని పట్టేటటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా తండేలు అంటారు వాళ్ళు, వీళ్ళందరూ కూడా నారాయణ అన్నారు. అప్పుడు జరిగిందో తమాషా, ఆ సముద్ర మధ్యంలో ఒక పెద్ద వేప దొంగ కొట్టుకొచ్చింది, ఒక మాను, ఒక దారు. అందరూ ఆ దారు మీద కూర్చున్నారట చక్కగా. అప్పటిదాకా తుఫాను వర్షం ఉందా, వీళ్ళ దారు మీద కూర్చున్నారో లేదో, ఆ దారు వాడకంటే విశాలంగా ఉందండి, అంత దొంగ ఏకంగా. దాని మీద హాయిగా మనలాంటి వాళ్ళు 100 మంది ఉపన్యాసం చెప్పుకోవచ్చట. సామాన్యమైన దారుగా, చిన్న దొంగ కాదు అది, ఉపన్యాస వేదికకే పనికొచ్చేంత దొంగ. దాని మీద కూర్చున్నారు, వర్షం ఆగిపోయింది, మెరుపులు లేవు, ఉరుములు లేవు, పిడుగులు లేవు, సముద్రంలో అల్లకల్లోలం లేదు. అందరూ ఉన్నారేమో చూడండి అన్నాడు రాజుగారు. ఒక్కడు కూడా మాయమవలేదు, అందరూ ఉన్నారు. వాడ పగిలితే పోయినది ఒక్కడ తావల. అంత భయంకర సముద్ర మధ్యంలో అల్లకల్లోలం మధ్యలో వాడ పగిలిన వెంటనే నారాయణ అండం ఏమిటి, ఆ దొంగ రావడం ఏమిటి, అదే నారాయణుని అనుగ్రహం. వాళ్ళకి పోయే కాలం ఉంది, కానీ హరినామస్మరణం వల్ల ఆయువు పెరిగింది. భగవన్నామం చేసే ఉపకారం అది. ఆయువు తరిగిపోయిన వాడు కూడా ఆయువు పెరిగి మళ్ళీ సుఖంగా ఉండగలుగుతాడు. అప్పుడు వాళ్ళు హాయిగా వాడలో కంటే దర్జాగా కూర్చున్నారు. ఇంకా 60 మైళ్ళు ప్రయాణం ఉంది, 100 మైళ్ళు ద్వీపంలో, 40 మైళ్ళే ప్రయాణం చేశారు. 60 మైళ్ళు సముద్రంలో ఉంటే ఆలోచించాడు, నేల మీద కాదు అది, భయంకరమైన సముద్రంలో, నడి సముద్రంలో. అక్కడ 60 మైళ్ళు ఆకలి లేదు, దప్పిక లేదు, సుఖంగా ప్రయాణం చేయగలిగారండి. భగవన్నామస్మరణ చేస్తే ఆకలి ఎందుకు ఉంటుంది, దప్పిక ఉంటుంది, ఎంత ఆరోగ్యంగా ఉన్నారో తెలుసా. ఒక్కళ్ళు కూడా ఆ సముద్రంలో తుమ్మలేదు, దగ్గలేదు, హచ్చి అనలేదు, ఎంతో సుఖంగా బ్రతికారు. ఆ దారు మీద సముద్ర దగ్గరికి వచ్చారు. రాగానే ఇంకా వాడైతే ఎక్కడో దూరంగా పెట్టి లైఫ్ బోట్లో రావాలి, అవునా, వాడెప్పుడు సముద్రం తీరం దాకా రాదు కదా, చాలా దూరంలో ఆపుతారు వాడల్ని, అక్కడి నుంచి చిన్న పడవల్లో వస్తారు, వాటిని లైఫ్ బోట్స్ అంటారు. కానీ ఇప్పుడు దొంగ ఒడ్డు దాకా వచ్చేసింది అక్కడ. అప్పుడు రాజు, ఇప్పుడు నాకు తెలుస్తున్నది, నారాయణుడు ఎందుకు మనల్ని సముద్రంలోకి పంపాడో. మన చేత కొయ్య చేత, ఒక కొయ్య చేత విగ్రహాలు తయారు చేయించుకుని ప్రతిష్ఠింప చెయ్యాలని స్వామి కోరిక. ఇప్పుడు ఈ దారు, ఈ వేప దొంగ మనల్ని రక్షించింది. అంటే ఈ దొంగే విష్ణువు, ఈ దొంగను ఒడ్డుకు తీసుకురండి, దీంతో నారాయణ విగ్రహాలు చేయించేద్దాం అన్నాడు ఆయన. అందుకు తీసుకెళ్ళాడు స్వామి. తనంత తాను గలసిన దొంగది, ఆ దొంగ సామాన్యమైనది కాదు. ఒకనొకప్పుడు ఎన్నో అవతారాలు ఎత్తడిగా కృష్ణుడు ఎన్నో యుగాలు గడిచాక ఒక యుగంలో కృష్ణుడు శరీరం విడిచిపెట్టాడు. శరీరం విడిచిపెట్టాక ఆయన శరీరం సముద్రంలో గడిపోయింది. అర్జునుడు తగలబెట్టాడు అనుకున్నారు, కానీ అర్జునుడు తగలబెడుతూ ఉండగానే అది అదృశ్యమైపోయి సముద్రంలో కలిసిపోయింది. అది ఈ జగన్నాథ విగ్రహానికి పనికొచ్చి దొంగగా మారిపోయింది. అదే ఇప్పుడు ఆ లోపల ఉన్నటువంటి విగ్రహం అన్నమాట. అందుకే మీకు భాగవతంలో అనువాదంలో శ్రీకృష్ణ విగ్రహంబు జడధి ప్రాంతంబున జగన్నాథ స్వరూపంబై ఉండే అని ఉంటుంది. మీ దగ్గర ఎవరి దగ్గర భాగవతం ఉంటే చూడండి, 12వ స్కంధంలో ఉంటుంది. భాగవతం 12వ స్కంధంలో ఒక వచనంలో శ్రీకృష్ణ అవతార సమాప్తి దగ్గర చక్కగా వచనంలో రాశారు. పోతన గారు శిష్యుడు రాశాడు, అది పోతన గారు అయిలా. శ్రీకృష్ణ విగ్రహంబు జడధి ప్రాంతంబున, అంటే శ్రీకృష్ణుడి యొక్క శరీరము సముద్ర ప్రాంతంలో జగన్నాథ విగ్రహంబై ఉండే, ఇంత స్పష్టంగా రాశాడండి ఆయన అనువాదంలో. అంటే ఏమిటనమాట, ఈ ద్వాపరయుగంలో కాకుండా ఒకనొక ద్వాపరయుగంలో కృష్ణుడి శరీరం విడిచిపెట్టగానే అది దగ్ధం కాకుండా కొయ్య దొంగగా మారిపోయింది. ఆ దొంగ ద్వీపంలో అట్టే పెట్టాడు కృష్ణుడు. ఆ ద్వీపంలోంచి బయలుదేరుతున్న వేళ్ళకి ఆ దొంగ ఒక ఓడలాగా సహాయం చేసింది. దానిని ఇంద్రజుమ్నుడు బయటికి తీయించాడు. ఇప్పుడు దీనిని నేను విగ్రహములుగా తయారు చేయించాలి. బలరామ విగ్రహం, జగన్నాథ విగ్రహం, సుభద్రా విగ్రహం, 3 విగ్రహాలు తయారు చేయించాలి. ఎవరు తయారు చేస్తారు అనుకున్నాడే. ఇంతలో తమాషా జరిగిందండి. ఒక ముసలాయన వచ్చాడు. ఏమండి ఈ విగ్రహాలు ఎవరు తయారు చేసినా నిలబడం. ఈ కొయ్యతో విగ్రహాలు తయారు చేయడం ఎవరి వల్ల కాదు. ఒకవేళ ఎవరైనా తయారు చేయాలని ప్రయత్నించినా విగ్రహం నిలబడదు. కాబట్టి 21 రోజుల పాటు నాకు గడువు ఇస్తే నేను ఈ కొయ్యతో మీరు కోరుకున్న విగ్రహాలు తయారు చేయిస్తాను. కానీ ఒక నియమం, నేను మీరు ఆలయం కట్టే చోట ఈ విగ్రహాలను తయారు చేస్తాను. పెద్ద తెర ఒకటి కట్టండి అడ్డంగా నాకు. మీరేం చేయాలి? నాకు ఒక తెర కట్టండి, చుట్టూతో పందిరి వేసేయండి. ఈ తెర తీసి ఎవరూ లోపలికి రావద్దు. నేను ఆ తెర వెనకాతలు ఉన్నటువంటి ఖాళీ ప్రదేశంలో అన్ని వేపులనేమో తాటాకుతో అడ్డగట్ట కట్టేయబడినటువంటి మధ్యప్రదేశంలో ఈ దొంగని ముక్కలు చేసి అందమైన బలరామ సుభద్ర సమేత జగన్నాథ విగ్రహాలు తయారు చేస్తాను. గుర్తుపెట్టుకోండి, 21 రోజులు గడవాలి. ఈ 21 రోజులు మీరు బయట ఏం చేయాలి? ఏకదాటిన వాద్యధ్వనులు చెయ్యండి. విగ్రహం పూర్తయిపోతే లోపల ఓ పెద్ద ఘంటానాదం వినబడుతుంది మీకు. లోపల కనుక ఘంటారవం వినబడిందంటే విగ్రహాలు పూర్తయినట్టు. అప్పుడు నేను తలుపు తీసుకుని బయటకు వస్తాను. ఒకవేళ ఘంటారవం వినబడకపోతే మీరు మాత్రం పొరపాటు కూడా రావద్దు లోపలికి. అంతవరకు మాత్రం బయట వాయిద్యోరులు మోగాలి. చక్కగా డప్పులు వాయించేవాళ్ళు ఒకళ్ళు, పాటలు పాడేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు. మహారాజా మళ్ళీ చెబుతున్నాను, మీ పరివారములో నీతో సహా ఎవరైనా 21 దినములు గడిచేలోపు ఈ తెర తీశారంటే మీకు ప్రమాదం అనుకున్న పని అవ్వదు, చాలా ప్రమాదం, జాగ్రత్త సుమ అనగానే, అయితే 21 రోజులు ఏం చేయనండి అన్నాడు ఆయన. ఈ 21 రోజులు మీరు అనుకున్న అశ్వమేధ యాగం చేయండి, యజ్ఞం చేయండి అన్నాడు ఆయన. ఈ నేను విగ్రహాలు తయారు చేసే శాలకి పక్కనే అశ్వమేధ యాగం చేసుకోండి అన్నాడు ఆయన. అశ్వమేధ యాగం 21 రోజులు ఎలా అవుతుంది అని మళ్ళీ ఈయనకు అనుమానం వచ్చింది. ఎందుకంటే అశ్వమేధ యాగం అంటే మాటలు కాదు కదా, ఒక గుర్రమును అలంకరించాలి, దాన్ని ప్రపంచమంతా తిప్పాలి, ఏడాది పాట తిరిగి వచ్చిన తర్వాత దాన్ని ఎవరూ జయించలేకపోతే అశ్వమేధ యాగం చేయాలి కదా అనగా, నీకెందుకయ్యా, నువ్వు అశ్వమేధ యాగం ప్రారంభించగానే గుర్రం విడవక్కర్లేకుండానే అందరు రోజులు నీ దగ్గరకు వచ్చేస్తారు, మేమందరం నీ అశ్వమేధ యాగానికి ఏకగ్రీవంగా అంగీకారం తెలుపుతున్నాం. అశ్వమేధ యాగం ఎవరన్నా రాజులు కాదంటే కదా అవతల వాడితో యుద్ధం చేసి జయించేప్పుడు యాగం చేయాలి. అసలు అందరం యుద్ధమే చెయ్యం, ఓడిపోయామంటే ఇంకెందుకు గుర్రం తిరగడం ఏమండి? ఒక రాజు చక్రవర్తి అనిపించుకోవాలంటే ఏమిటి, అందరూ ఒప్పుకోవాలి అన్నాడు ఆయన. ఓ బానే ఉందనుకున్నాడు ఈయన. అనుకుని ఆయన చెప్పినట్టే చక్కని ఒక శాల తయారు చేయించి, అంటే అన్ని వేపులా కర్రలు పాతించి, దానికి ఆ కర్రలకి మధ్యలో ఓ దడిలాగా తాటాకులు పెట్టించి 3 వేపుల ఈ దడి కట్టించాడు. ఈ 4వ వేపు తూర్పు వేపు మాత్రం ఏం చేశాడనమాట, ఓ పెద్ద తెర వేయించాడు. ఈ తెర పక్కకి తీయడానికి పనికొస్తుంది, కానీ ఆ తెరకి బయట కాపలాగా వాళ్ళని పెట్టించి ఎవరూ లోపలికి వెళ్ళడానికి వెళ్ళలేదు. గుర్తుపెట్టుకోండి, మీరు డ్యూటీలు వేసుకుని కాపలాకి అయ్యండి. నేను ఆఖరికి నా భార్య ఎవరు వచ్చినా లోపలికి వదలొద్దు, మేము ఈ లోపు అక్కడ యజ్ఞం చేసుకుంటాం అన్నాడో లేదో. మొత్తం ఆనాటికి ప్రపంచంలో ఏ మూల ఏ మహారాజులు ఉన్నారో అందరూ వచ్చారు. వడ్రదేశపు రాజు కూడా వచ్చాడు, మహారాజా నువ్వు విష్ణు స్వరూపుడివి, నువ్వు మాకు చక్రవర్తివి, మేము సామంతులం, నీవు అశ్వమేధ యాగం చేయడానికి అంగీకరిస్తున్నాం, ఈ గుర్రాన్ని సంవత్సరం పాటు భూమి అంతా తిప్పక్కర్లా, తిప్పితే మేమందరం దాన్ని పట్టుకోవడం, మమ్మల్ని జయించడం, ఆ తర్వాత మేము ఓడిపోయామండం, ఈ గందరగోళం అక్కర్లేకుండా అశ్వమేధ యాగం చెయ్యన్నారు. ఇంకేముంది, రాజుగారి ఏకఛత్రాధిపత్యం వహించేశాడు, ఏకగ్రీవంగా యజ్ఞం చేయడానికి అంగీకరించారు అందరూ. వెంటనే ఈ పందిరి దగ్గర ఏమో దారు ఇచ్చి ఈ లోపల ఉన్నటువంటి ముసలాయన శిల్పి చెక్కడానికి సిద్ధపడగానే మరోవైపు యజ్ఞశాల నిర్మాణం చేసుకున్నాడు. 14 రోజుల్లో యజ్ఞం పూర్తి అయ్యేటట్టుగా ప్రణాళిక వేసుకుని ఆ యజ్ఞశాల అటండి స్వయంగా విష్ణు స్వరూపుడైన విశ్వకర్మ నిర్మించాట. స్వయంగా యజ్ఞానికి శాల విశ్వకర్మ నిర్మించాడండి, ఎంత బాగుంటుందో అండి. అప్పుడు ఏమవుతుంది, స్లాబ్కి చెల్లులు పడవు, పందిరి ఊడిపోదు, చాలా బాగుంటుంది. యజ్ఞశాల మరుత్తస్య యోథాసీద్భోద్విదోత్తమాః తదేంద్రద్యుమ్న పోపస్య రచిత విశ్వకర్మనా. స్వయముగా విశ్వకర్మంతటి వాడు అపూర్వ రీతిలో యజ్ఞమునకు పనికొచ్చే శాల నిర్మించాడు, యజ్ఞశాల నిర్మాణం చేశాడు. ఆ యజ్ఞశాల ఎంత బాగుందో, బంగారపు వేదికలు. వేదిక అంటే తెలుసుగా మీకు, యజ్ఞం చేయడానికి ఒక కుండం కడతారు, ఆ కుండానికి చుట్టూతో ఇటుకలతో వేదిక ఉంటుంది. మనం కూర్చుని యజ్ఞం చేసే ఆ వేదిక, ఆ మండపం అన్ని బంగారంతో తయారు చేశారు. గట్టిగ ఇటుకలతో కట్టడానికి మన తల ప్రాణాలు తొక్కొస్తున్నాయి. ఇక సుర్కు సురువులు బంగారం, ఓ పక్కన మంటపాలు, ఐదు వేపులు ఐదు మంటపాలు ఉంటాయి, సర్వతోభద్రాది మంటపాలు అన్ని బంగారపు మంటపాలే, వాటి మీద కలశాలు బంగారపు జంబులే, ఇంకా అక్షతలు కలపడానికి నెయ్యి పోయడానికి పనికొచ్చే ప్రతి పాత్ర సువర్ణమయ పాత్రలే. ఇన్ని పాత్రలోనా పట్టుకుపోయాడు ఒక్కడు లేడు, వాటి మీద ఆశపడేవాడు లేడు. మంచినీడు తాగడానికి బంగారపు కంచాలు, మనకు బంగారపు గ్లాసులు, పాలు తాగడానికి బంగారపు పాత్రలు, అన్నాలు తినడానికి బంగారపు పాత్రలు, యజ్ఞశాల, ఆ యజ్ఞశాలలతో పాటుగా సదస్యశాల, ఋత్విక్శాల, ఆగ్నేద్రశాల, యజమానశాల, పక్కన పత్నీశాల, సమస్త శాలలు సువర్ణమయ్యాలి. ఈ విధంగా అద్భుతంగా యాగం ప్రారంభమయ్యింది. చిత్రం తెలిసిన ఈ ప్రపంచంలో అందరికంటే డబ్బున్నవాడు ఎవరో మీకు నేను చెప్పక్కర్లేదు కదా, వెంటనే మీ నోటి నుంచి వస్తుంది కుబేరుడు. విస్మయం జనయామాస కుబేరస్య అప్యధిశ్రియః. కుబేరుడు ఇక్కడికి వచ్చి ఇలా నోరు కొట్టుకుని ఆశ్చర్యపోయి నా సంపద అంతా కలిపిన ఇంతలో ఇందులో సగం ఉండదేమో అనుకున్నట్టు. అంటే కుబేరుడి సంపదని తిరస్కరించేంత సంపద అక్కడ ప్రత్యక్షమయ్యింది. అసలు కుబేరుడి సంపదని ఎవరితోటి పోల్చలేం. ఇది భూలోకంలో వైకుంఠం అయిపోవడం వల్ల కుబేరుడు కూడా ఆశ్చర్యపోయాడు అనమాట ఆ సంపదను చూసి. అందుకే విస్మయం పొందాడన్నారు. ఇంకా తక్కిన దేవతల సంగతి చెప్పేదేముంది. యజ్ఞానికి ఓం ఇంద్రాయ స్వాహ ఇంద్రాయ యదన్ నమమాన గాని ఇంద్రుడు వచ్చి కూర్చున్నాడు. పూర్వం ఇంద్రుడు అంటే ఇంద్రుడు వచ్చేవాడు, ఇప్పుడు ఇంద్రుడు కనపడ్డం. యజ్ఞంలో వేసిన ద్రవ్యం రహస్యంగా పట్టుకుపోతాట. అది కూడా మనం శ్రద్ధతో యజ్ఞం చేస్తే, గొణుక్కుంటూ తడువుకుంటూ చేస్తే రాడు ఇంద్రుడు, రాడు చంద్రుడు, రాడు. కానీ ఆ రోజుల్లో ఇంద్రుడిని ఆహ్వానించగానే ఇంద్రుడు వచ్చి ఆసనంలో కూర్చునేవాడు, అగ్ని అంటే అగ్ని కూర్చునేవాడు, యముడంటే యముడు, నిరృతి అంటే నిరృతి, వరుణుడు అంటే వరుణుడు, వాయువు అంటే వాయువు, కుబేరుడు అంటే కుబేరుడు, ఈశానుడు అంటే ఈశానుడు, అలాగే వసువులు, గంధర్వులు, విశ్వదేవతలు, సమస్త దేవతలు వచ్చి కూర్చుని ఈ యజ్ఞంలో వేసిన ద్రవ్యాన్ని రెండు చేతుల్లో గిన్నె పుచ్చుకుని ఆ గిన్నెలో వేయించుకు తినేవారు, అలాగే సోమరసం తాగేవారు. అలా ప్రత్యక్షంగా దేవతలు వచ్చే కాలం అది. అందువల్ల దేవతలంతా వచ్చారు. ఇంద్రుడికి భయం వేసింది. వెంటనే ఆయన ఏమన్నాడు తెలుసా, రాజా ఈ యజ్ఞం చేయటం వల్ల నీకు మహాఫలితం వస్తుంది. ఒక యజ్ఞం చేశాక ఆగవు, నువ్వు 1000 యజ్ఞాలు చేస్తావని విష్ణువు చెప్పాడు, 1000 యజ్ఞాలు నువ్వు చేసావంటే నా ఇంద్ర పదవులు ఆక్కుంటావేమో నాకు భయం. పార్లమెంట్లో నీకు ఫుల్ మెజారిటీ వచ్చేస్తే నువ్వే అయిపోతావు కదా మహారాజువి, అందుకని నాకు భయంగా ఉందన్నట్ట. 100 అశ్వమేధయాగములు చేసిన వాడు ఇంద్ర పదవికి అర్హుడవుతాడు. కాబట్టి ఇంద్రుడికి 100 అశ్వమేధయాగాలు ఎవడన్నా చేశాడంటే భయం అండి, వాడిని యజ్ఞం చేయనివ్వడు. యజ్ఞం చేసేలోపు ఎన్ని రకాల ఏర్పాట్లు చేయాలో అన్ని ఏర్పాట్లు చేసి వాడిని పడగొడతాడు. ముందు ఏం చేస్తాడనమాట, రంభని పంపుతాడు, లేదా ఊర్వశిని పంపుతాడు, తిరోత్తమని పంపుతాడు. ఆవిడొచ్చి టిక్ 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 అని పాడుతుంది, ఇంకేముంది వీడి యజ్ఞం ఆగిపోతుంది, లేదా వీడి తపస్సులు ఆగిపోతాయి. ఆ మధ్యన కుర్రాడు కూడా తపస్సు చేసేట అడవిలో బ్రహ్మ ప్రత్యక్షం ఏం కావాలంటే నువ్వే వచ్చేసావా, ముందు రంభ వస్తుంది అనుకున్నాను అన్నట్టు. కాబట్టి ఎవడి బాధ వాడిది నిజమండి, మీరు ఎంత గొప్పవాడు తపస్సు చేసినా, ఎంత గొప్పవాడు యజ్ఞం చేసినా ముందు ఈ వేళ పంపుతాడు. ఈ బొట్లో పడకుండా ఉండేవాడు కొద్ది మంది ఉంటారన్నమాట. కన్నవేరముని రాజమౌళి నిన్ను తన్ని ఇల్తు ఆనందకేళి, కన్నవేరముని రాజమౌళి అని వాళ్ళు వచ్చి ఆడుతూ ఉంటే ఎంతటి ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడిని పుట్లో పడకుండా ఎలా ఉంటాడు. ఆ అపూర్వ సౌందర్యం ఆకర్షిస్తుంది, ఆకర్షించటమే ఇంద్రుడి యొక్క లక్షణం. తద్వారా వీడు భ్రష్టుడైపోవాలి. కానీ నువ్వు అలాగదే విష్ణు కటాక్షం ఉన్నవాడివి, అందువల్ల నువ్వు మేము ఎన్ని పనులు చేసినా యజ్ఞం ఆపవు, దీక్షలోంచి బయటికి రావు, తద్వారా నువ్వు 1000 యజ్ఞాలు చేస్తావు, నా పదవి పోతుందేమో అంటే ఇంద్రజుమ్రుడు ఏమన్నాడు తెలుసా, ఇంద్ర ఇందుక నువ్వు భయపడుతున్నావు, నేను ఇంత కష్టపడి అశ్వమేధయాగం చేసి స్వామివారికి గుడి కట్టి ప్రతిష్ఠించేది ఈ రంభాది అప్సరసులతో కూడిన ఇంద్రలోక సుఖాని కోసమా, ఇంద్రలోక సుఖం నేను ఎప్పుడూ కోరుకోలేదు, ఈ బోడి స్వర్గం నాకెందుకు, అపవర్గం కోసం తప్ప స్వర్గం కోసం కాదు, ముక్తి కోసం నేను యజ్ఞం చేస్తున్నాను, నువ్వేం కంగారు పడకు. తవ ప్రసాద దేవేశ ఇచ్చామి ఇదం ప్రసీదమే, నేను నీ అనుగ్రహంతో నీ ప్రేమతో యజ్ఞం పూర్తి చెయ్యాలనుకుంటున్నాను, నిన్ను యజ్ఞపురుషుణ్ణి సంతృప్తిపరిచి మీ ఆశీస్సులు కోరుతున్నాను, నువ్వు శతక్రతువువి, అన్ని యజ్ఞములకి అధిపతివి, నేను నీకు పూర్తిగా వినయంతో దాసుడినే నమస్కరిస్తూ ఇలా అంటున్నాను, నేను ఒకవేళ 1000 అశ్వమేధయాగములు చేయడం వల్ల వచ్చిన పుణ్యం వల్ల ఇంద్రపదవి వచ్చినా అంగీకరించను, అనగా నేను 1000 అశ్వమేధయాగాలు చేశాను, అప్పుడు విష్ణుమూర్తి వచ్చి నువ్వు ఇంద్రుడి పదవిని స్వీకరించంటే నాకు వద్దు అంటాను. ఒట్టు పెట్టి చెబుతున్నాను, నేను మాట వరుస కూడా స్వీకరించను, తిరస్కరిస్తాను, నాకు ఇంద్ర పదవి వద్దు, హరికటాక్షము తప్ప నాకేం వద్దు. నాకెందుకు ఈ ఇంద్ర పదవి? ఇంద్ర పదవి కావాలనుకుంటే ఎందుకంటే ఎప్పుడో తపస్సు చేసి పొందేవాడిని, నాకు శ్రీమన్నారాయణ కటాక్షం తప్ప ఇంకేం కావాలి? ఆయన అనుగ్రహం తప్ప ఏమీ వద్దు. ఇది బ్రహ్మాజ్ఞ. బ్రహ్మ కూడా ఏమన్నాడు, యజ్ఞములు చెయ్యి. ఇక్కడ ప్రాంతం బంగారపు ఇసుక చేత కప్పబడింది. అక్కడ ఆ ఇసుక ఉన్న మధ్యలో ముగ్గురు మూర్తులను అంటే సుభద్ర బలభద్ర సమేత జగన్నాథులను ప్రతిష్ఠించు, ప్రతిష్ఠించి నీవు తరించు, ముక్తిని వరించు, తద్వారా లోకాలని తరింపజేయన్నాడు. ఇది తప్ప నాకు కోరిక లేదనగానే ఎంత ఆనందపడిపోయాడు ఇంద్రుడు. ఎందుకని ఆయన పదవికేం ఢోకాలేదు కదా, పైగా ఒట్టు పెట్టి చెబుతున్నాడు, భగవంతుడి మీద ఒట్టు పెట్టి చెబుతున్నాడు. ఒట్టు పెట్టి చెప్పిన తర్వాత వాళ్ళు ఎప్పుడు ఒట్టు తీసి గట్టు మీద పెట్టరు, మన మానవులమా అన్ని అబద్ధాలు అడ్డానికి. అందుకని ఆయన ఆనందపడ్డాట, ఆనందించి పూర్వం అశరీరం అని చెప్పిన మాట కూడా చెప్పి ఇలా అన్నాడు, ప్రత్యేష్టితం పురాస్మాభిహి అన్వభావి భవిష్యకం. ఒకప్పుడు ఆకాశవాణి ఇంద్రజుమ్మరుడు భూలోకంలో జగన్నాథాలయం కట్టిస్తాడని చెప్పింది అది నిజం. నువ్వు సామాన్యుడివా, సత్యం తప్ప అసత్యం పలకం, నువ్వు చేసేది నాకు ముందే తెలుసు, సత్యం పలికే నువ్వు నా ఇంద్ర పదవిని ఆశించవు, మహేంద్ర పదవిని ఆశించవు, సమస్త లోకాలకి అతీతమైన వైకుంఠానికి పెడతావు నువ్వు. ఇక యజ్ఞం పూర్తి చెయ్యి. ఈ యజ్ఞంలో మేము కూర్చుంటాం, రకరకాల ఆహార పదార్థాలు తింటాం, నువ్వు నీ భార్య తరించెదరుగాక, మీకే విఘ్నం లేకుండా ఉండుగాక అన్నాడు. ఇంకా చూడండి ఆయన ఆనందపడిపోయి, ఎందుకంటే ఇంద్రుడితో తగాదా పడి యజ్ఞం చేయటం కాదుగా, ఆయన అనుజ్ఞ తీసుకుని యజ్ఞం చేశాడు. 14 రోజుల పాటు అత్యంత వైభవంగా యజ్ఞం జరిగింది. యజ్ఞం అయ్యాక అందరికీ సోమరసం అది ఇచ్చాక అవభృత స్నానం చెయ్యాలి. ఎక్కడ చెయ్యాలి? అప్పుడు ఇంద్రజుమ్నుడు ఒక మంచి పని చేశాట. ఈ 14 రోజులు యజ్ఞం చేస్తున్నన్ని రోజులు ఆయన ఒక ఖాళీ స్థలంలో, అది ఇదివరకు కూడా చెప్పాను మీకు, గోవుల్ని తెచ్చిపెట్టాడు, లక్షల గోవులు. ఉదయం నుంచి సాయంకాలం వరకు కొన్ని గోవులు స్వయంగా ఇచ్చాడు, కొన్ని భార్య చేత ఇప్పించాడు, కొన్ని పరివారం చేత ఇప్పించాడు. ఈ గోవులన్నీ అక్కడ ఒక ఖాళీ స్థలంలో ఉండేవి, అవి గిట్టలతో నేల తవ్వేవి, తవ్వగా తవ్వగా అది ఒక గొయ్యి అయిపోయింది, అగాధం అయిపోయింది. 14 రోజుల్లో అది పెద్ద గొయ్యి అయిపోయింది అనమాట. ఆ గోతి దగ్గరకు వచ్చి వరుణదేవ కరుణించు అని ప్రార్థించాడు, కరుణించవా వరుణదేవ అని ప్రార్థించాడు. వెంటనే వరుణుడు అందులోకి కుంభవృష్టి కురిపించాడు, వరుణదేవుని కరుణ వల్ల అందులోకి వర్షం బాగా వచ్చింది, ఆ చెరువు అంతా నిండిపోయింది. అది ఈనాడు పూరి జగన్నాథంలో ఉన్న ఇంద్రద్యుమ్న సరస్సు. ఇంద్రద్యుమ్నుడు దానము చెయ్యడం వల్ల, ఆవుల గిట్టల వల్ల ఏర్పడిన సరస్సు అండి. అందులోకి నీళ్లు వచ్చేదో చెరువు అయిపోయింది, ఇప్పుడు చాలా లోతు అది తెలిసిన. అంటే ఎంత లోతు అయ్యిందంటే అది అందులో మునిగితే తాడి చెట్టు దిగిపోతుంది కిందకి, అంత లోతుగా గొయ్యి కేవలం ఆవుల గిట్టల వల్ల ఏర్పడిందంటే ఎన్ని గోవులు దానం ఇచ్చాడండి అసలు మహానుభావుడు, ఊహించలేం మనం. ఆ ఇంద్రద్యుమ్న సరస్సులో ఇంద్రాది దేవతలతో వెళ్ళి అవభృత స్నానం చేశాడు మహానుభావుడు ఇంద్రజుమరుడు. అందుకని ఆ సరస్సులో మనం కూడా స్నానం చేయాలి, కనీసం కాసిన నీళ్ళైనా నెత్తిమే చల్లుకోవాలి. తక్కిన కథా విశేషాలు రేపటి రోజు కార్యక్రమంలో ముచ్చటించుకుంటాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషా. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు, నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.